శ్రీరామచంద్ర చైతన్య స్రవంతి ప్రాణాహుతి ఆవిర్భావము అను అంశముపై 1997 బసంత్ ఉత్సవములో ఇచ్చిన ప్రసంగము.
బాబూజీ ఒక్కరే అన్యదాసరణము నాస్తి అనేది మన సిద్ధాంతం. కలిసి మాట్లాడటము మనం ఎందుకు చేస్తున్నామంటే, ఆయన పైన మన చిత్తాన్ని మనం లగ్నం చేసి కృష్ణ పరమాత్మ చెప్పినట్లు మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంతి పరస్పరం అని సత్యబోధం మార్గం పైన మనం ప్రింట్ చేసుకున్నాం. అంటే ఏమిటి, మనందరి మనస్సు కూడా ఆయన వైపు మళ్లించాము, ఆయన పైనే మనం పూర్తి నమ్మకం పెట్టాము. మనలో మనం ముచ్చటించుకుంటూ మన యొక్క సాధన తీవ్రతరం చేసుకుంటూ ఒకరికొకరు సహాయపడుతూ దోహదపడుతూ ముందు ఆయన వైపు వెళ్ళాలి. ఒకరు ముందు ఒకరు వెనకలనేది. ఈ చైతన్య స్రవంతికి అధ్యక్షులని ఇద్దరు కూడా వేరు పెట్టారు. మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏమిటంటే, చైతన్య స్రవంతికి అధ్యక్షులు లేరు, ఉండరు. కాన్స్టిట్యూషన్ అట్లా రాయబడ్డది. ఎప్పుడైతే ఒకడు ముందు అని పెట్టుకుంటే ఇంకొకడు వెనక అంటాడు. ఇంకోటి అట్లా కాకుండా అందరం కలిసి పయనిస్తామనుకో ఆయన వైపు, ముందు వెనక ఉండదు. సమయానికి బట్టి ఒకరు ముందు ఉంటారు, సమయానికి బట్టి ఒకరు వెనక ఉంటారు. అందరూ కలిసి ఆయన వైపు పనిద్దాము. ఒక ఈ జీవన పంథా ఒకటి ఏదైతే మనకు నిర్దేశించబడిందో దానిని మనం పూర్తిగా పాటిస్తూ ఆయన యొక్క సహాయం పొందుతూ నిరంతరం ఆయనని స్మరిస్తూ ఆయనతో ధ్యానంతో ఉంటూ మన పనిని మనం సమగ్రంగాను పర్ఫెక్ట్గాను చేస్తూ మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఎటువంటి కర్తవ్యాన్ని విస్మరించకుండా భగవత్ ప్రేరణతో భగవత్ కార్యమని అనుకుని భగవంతుని వైపు వెళ్లేది ఈ సిద్ధాంతం, రామచంద్ర సిద్ధాంతం. ఇది ఏదో కొంతమంది మాత్రం యోగులు చేసే పని కాదు, లేక కొంతమంది భక్తులు చేసే పని కాదు, లేక ఎవరో కొందరు దీని నుంచి మినహాయింపు పొందుతారని కాదు. ఎప్పుడైతే లాలాజీ మహారాజ్ ఈ సిస్టమ్ తీసుకొచ్చి ఈరా స్టార్ట్ చేశారో, దాన్ని ఎప్పుడైతే బాబుజీ గారు పెంపొందించారు, అప్పుడు ఏం చెప్తారంటే, ఇదే మార్గము మానవాళి అంతా కూడా పాటిస్తుంది అనేది. ఏమిటి మార్గము? బాహ్యంగా దేవుణ్ణి కనుగొనలేకపోవడం అనేది అందరికీ తెలిసినా, మొదటి నుంచి పెద్దవాళ్ళు హృదయంలో మాత్రమేనా కనబడుతుంది అని చెప్పేసి చెప్పినా, మన మతాలని కానీ మన ఆచారాలు కానీ ఎప్పుడు కూడా బహిర్గతం చేస్తూ ఎప్పుడు కూడా బయట మనం చూస్తూ మనది కాదని అనుకుంటూ అదేదో దూరంగా ఉంది దాన్ని చేరాలని ప్రయత్నిస్తూ పడే యాతనంతా మానేసి మానవాళికి మీదట వారి వారి హృదయంలోనే భగవంతుడు ఉన్నాడనే జ్ఞానం తెలుసుకుని ఆ పదంలోనే వెళతారు అని ఒక తీవ్రమైన మార్పు, మతాలకు అతీతంగా రిలిజన్కి అతీతంగా పోయే ఒక పరిస్థితి దాన్ని తీసుకొస్తున్నారు. ఎన్ని రోజుల్లో ఇది నిజమవుతుంది అనేది మనం చెప్పలేము. 50 ఏళ్ళలో అంతా కలిపితే 50 ఏళ్ళలో తీసుకుంటే అభ్యర్థులు నంబర్ మొత్తం కలిపితే 10 మంది ఉండేవారు. బసంత్ అంటూ షాజహాన్పూర్ జరిగితే 25 మంది ఉండేవాళ్ళు. ఈరోజు బసంత్ పండగ మనమే కాదు మనలాంటి సోదరులు 10 చోట్ల చేసుకుంటారు. వాళ్ళకి మనకు ఉన్న తేడా ఒకటి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఒకరిపైనే మనం ధ్యానం చేస్తుంటాం, రామచంద్రుడే అనుకుంటాం. రామచంద్రుడు కాకుండా కూడా కొంతమంది ఉన్నారని కొంతమందికి నమ్మకం కలుగుతున్నది కాబట్టి వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఎవరికి ఎవరు అగెయిన్స్ట్ కాదు. పొయ్యో తోగులో కొన్ని చోట్ల ఆగిపోతుంటారు ప్రయాణాలు. అనంతం వైపు కదిలిపోయేది ఈ స్రవంతి, అక్కడక్కడ ఆగిపోయేది కొన్ని మఠాలు. దాని గురించి మనం మాట్లాడటం అవసరం లేదు, దాని గురించి మనం చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్రాంతి అనేది కొంతమందికి కావాలి, నిరంతరం పయనించే ధైర్యం కొంతమందికి ఉంటుంది. మానవాళి మాత్రం నిరంతరం వెళ్తూనే ఉంటుంది, దాన్ని ఆపలేరు. హ్యుమానిటీని ఎవరు ఆపలేరు, ఎందుకంటే అది ప్యారలల్ టు ది డివైన్. డివైన్ ఎంత పవర్ఫుల్లో హ్యుమానిటీ అంతే పవర్ఫుల్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారలలిజం అనే దాన్ని ఏదైతే బాబుజీ గారు చెప్పారో అది చాలా ఉన్నతమైన సిద్ధాంతమే. మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా ఈ పని సాధించలేరు అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. దాన్ని తెలుసుకోవాలి, మనం దాని చుట్టూ మనం కృషి చేస్తూ దాన్ని మనం సాధించి దాని ద్వారా ఇక్కడ మనకి ఏదైతే కర్తవ్యాలు ఇచ్చారో దాన్ని నిర్వర్తించాలి. సో ఈ ఉద్దేశం వీళ్ళిద్దరి కేసులో కూడా నాకు కనబడింది. కాబట్టి ఒక తీవ్రతరంగా 20-21 సంవత్సరాలుగా వాళ్ళు ధ్యానం చేస్తూ ఓ పద్ధతిలో ఉంటూ ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటాము అనే ఒక దృష్టి లేకుండా ఉన్న సిస్టరు ఆండలమ్మ గారు ఇంకో పక్క కొత్తగా వచ్చినా కానీ తేడా తెలిసి ఇది ఆగకుండా పోయేది అది ఆగిపోయేది అని తేడా తెలుసుకోదు. ఆయన స్రవంతి ఎప్పుడు శ్రవిస్తూనే ఉంటుంది. చైతన్య స్రవంతి కాన్షియస్నెస్, రామచంద్ర కాన్షియస్నెస్, ఇప్పుడు శ్రీకృష్ణ కాన్షియస్నెస్ కూడా ఒకటి ఉంది మీకు తెలిసి ఉంటుంది. దానిపైన ఇప్పుడు క్రైస్ట్ కాన్షియస్నెస్ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది, అది వింటున్నాం మనం. ఆ కాన్షియస్ అంతా కూడా మీరు తీసుకుంటుంటే అవి స్రవంతులు కావు. కాన్షియస్నెస్ ని పేరు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కృష్ణ చైతన్యం లేదు, కృష్ణ చైతన్యము అనే పదము కృష్ణ చైతన్యుడు ఉపయోగించాడు ఫస్ట్. వీళ్ళు పెట్టిన కొత్త పేరేం కాదు, కృష్ణ చైతన్యుడు పెట్టాడు కృష్ణ చైతన్యం అని. ఎట్లా చేయదని, మనం అందరం కూడా ప్రకృతి స్వరూపాలే కాబట్టి, ఒకడే ఒక పురుషుడు కాబట్టి, పురుషుడు ఒక్కడు, మనమంతా ప్రకృతి స్వరూపాలు. అందువల్ల ఇక్కడ ఉన్న లింగభేదం అనేది మనుషుల్లో మార్పిడి రాకపోగా కొంతమందికి పరిమితమైపోయి ఆ కొంతమందిలోనే తిరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒక ఒక ప్రవాహం కుంటలో చేరి ఆ కుంటలోనే తిరుగులాడుతుంది. కుంటలో తిరుగులాడే నీరు కంపు కొడుతుంది అని నేను చెప్పవలసిన అవసరం లేదు. మనం కూడా అటువంటి కుంటలు కాకూడదు. మన చైతన్య స్రవంతి అలాగ మనం ఎప్పుడు కూడా నిరంతరం భగవంతుని ధ్యానంతో మనం స్మరిస్తూ ఆ చైతన్యంలో కదిలిపోతూ ఉంటే ఏదో ఒక రోజు నీ యొక్క యాక్షన్ ఆగిపోతుంది, నీ ప్రవాహం ఆగిపోతుంది, నీ చిన్న ప్రవాహం ఆగిపోతుంది. కానీ స్రవంతి అలా వెళ్తూ ఉంటుంది, నిరంతరం ఈ మెసేజ్ వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒక రోజు మనకు ఒక ఎండ తప్పదు. అంతవరకు కూడా ఈ చైతన్యంతో కదిలిపోతూ ఉంటే దైవ కార్యక్రమంలో పూర్తిగా పాల్గొన్నట్టు అవుతుంది. అలా కాకుండా మన చుట్టూ మనం తిరుగుతూ ఓ చోట కుంట కింద వండిపోతే దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని తిరిగి ప్రవాహం వైపు మళ్లించవలసిన అవసరం ఉంటుంది. అప్పటికి దానికి మోక్షం రాదు, అదే మోక్షానికి అర్థం. దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి దాన్ని మాట్లాడలేదు. ఈ గ్రంథం గురించి మనం చెప్పాలంటే ఈ రామచంద్ర సిద్ధాంతాలు చెప్పేటప్పుడు ఆయన గొప్పతనం ఎటువంటిదనంటే, మనము ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన్నే నమ్ముకుంటూ అలాగే ఉండిపోతే సరిపోతుందని కొంతమంది వాదన. అలా కాదు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి, అప్పుడే దైవ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నట్టు అవుతుంది. పాల్గొంటేనే ఆయనకు సంతోషం కాబట్టి, మనం ఎందుకు పాల్గొంటామంటే ఈ కార్యక్రమం ఉంటే ఆయనకు సంతోషం కాబట్టి మన పేరు పాల్గొని ఆయన యొక్క సృష్టి కార్యక్రమాన్ని మనం ఇతరులకు తెలియజెప్పి 10 మందికి సుఖపరచాలి. మనం సంతోషంగా ఉండాలి, సుఖీభవ అనేది బేసిక్ పాయింట్. ఆశీర్వాదాల్లో కూడా చాలా గొప్ప ఆశీర్వాదం అంటే సుఖీభవ, బీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ప్రవాహం పోతూ ఉంటే దాని హ్యాపీనెస్ ఉంటుంది, ఒక చోట ఆగిపోతే హ్యాపీనెస్ ఉండదు. కానీ అప్పుడప్పుడు విశ్రాంతి కావాలనిపిస్తుంటుంది, అది ఎందుకంటే ఇనర్షియా ఈజ్ బిల్ట్ ఇన్, ఇనర్షియా ఎప్పుడు ఉంటుంది, దానివల్ల మనకు అలా అనిపిస్తుంటుంది. అప్పుడు కాస్త దైవం పైన డిపెండ్ అయితే ముందు వెళ్ళిపోతూ ఉంటాం. సిద్ధాంతాన్ని సరిగ్గా చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ప్రాణాహుతి అంటే ఏమిటి, ఎట్లా మనం ఇతరులకు దోహదం చేయగలుగుతాము, ఎట్లా పని చేయగలుగుతాము, ఇతరులకు ఎట్లా మనం సహాయం చేయగలుగుతాము ఆధ్యాత్మికంగా అనే దానిపైన ఒక సమగ్రమైన అవగాహన రావడానికని మనం ఈ కోర్సెస్ రన్ చేసాం. కోర్సెస్ రన్ చేసినప్పుడు ఏమన్నారంటే, ఇవన్నీ కూడా ప్రింట్ చేసి ఇతరులకు ఇస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. దాని ఆలోచనే ఇప్పుడు మీకు పుస్తక రూపంలో బయటపడింది. సో ఐ థింక్ ఐ ఆన్సర్డ్ బోత్ ఆఫ్ దెమ్. ఇట్ ఇస్ నాట్ యువర్ ఓల్డ్ ఏజ్ ఆర్ లాంగ్ ఎక్స్పీరియన్స్. నాకు కనబడింది ఏమిటంటే, బాబుజీ వైపు మనసును మళ్లించి అదే పదంలో కొనసాగుదామనే వాళ్ళ యొక్క యాతన ప్రయత్నం ఉంటుంది, అది నాకు అట్రాక్ట్ చేసి ఇలా చెప్పడం జరిగింది. మరి ఆ పుస్తకం అంతా క్లియర్ తెలుగులో ఉంది, నాకు తెలిసినందుకు నేను చెప్పాను. దానికంటే ఎక్కువ కూడా మీరు చెప్పవచ్చు, ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుని కొత్త అర్థాలు దాన్ని కొన్ని బాబోజీ పుస్తకాలు ఇవ్వను. మనకు పూర్తిగా అర్థమైపోయిందని చెప్పేటటువంటి మూర్ఖుని మాత్రం కాను నేను. నాకు కొత్త అర్థమైంది నేను చెప్పాను, మీరు అర్థం చేసుకోండి, దాన్ని బాగా చెప్పండి. కానీ మెయిన్ థింగ్ని మాత్రం మర్చిపోకండి, ఇట్స్ అ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన ఇంత మహనీయుడు అనేది ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. ఏదో నాది పద్ధతి, ఈ పద్ధతి మీరు ఫాలో చేయండి అన్నాడు. కానీ ఆయన భౌతికంగా కాయం వదిలిన తర్వాత ఆ ఆటోబయోగ్రఫీ వాల్యూమ్స్ అంతవరకు ఏదైతే సీక్రెట్ గా ఉండిందో 1983 వరకు, ఆ తర్వాత బయటపడడము, దానిలో ఆయన వారి ఆధ్యాత్మిక చరిత్ర గురించి రాసుకోవడం, ఆధ్యాత్మిక విశేషాల గురించి రాయటం, ఎలా ఇతర ప్రవాహాలన్నీ కూడా ఈ ప్రవాహంలో కలిసిపోయేది, అన్ని మతాలు కూడా దీనిలో కలిసి నేచర్ ఆయన ద్వారా పనిచేస్తుందనేది ఆయన రాసుకున్నారు. ఆ రాసుకున్న దాన్ని ఉట్టి ఇది రాసుకున్నారు, ఇది నా అనుభూతికి రాలేదు కదా, నేనెందుకు నమ్ముతానని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు వదిలేయాలి. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఆయన కానీ ఆయన గొప్పవారని తెలియజెప్పుకోవాలనే ప్రయత్నం ఏదైనా ఉండి ఉంటే ఆయన బతుకున్న రోజులైనా ఆ పని చేసి ఉండేవాడు. తను ఉన్నన్ని రోజులు తను మేమందరూ కూడా ఏమనుకునేవాళ్ళం అంటే ఏదో ఈయన అడవనడి ఏం చదువుకోలేదు లేదు ఏదో తెలిసింది దీనికి ఏదో చేస్తున్నాడు అని అనుకునేవాళ్ళని. కానీ మాట్లాడేటప్పుడు కూడా మాకు అహంకారమే అనుకుంది, ఆయనకి అర్థం వస్తుంది ఏమీ చెప్పేదని. మాకు ఏదో ఇంగ్లీష్ కథ నాలుగు ముక్కలు వచ్చు, ఆయన మాట్లాడుతుంటాం. ఏదో ఫిలాసఫీ చదివినాం, సైకాలజీ చదివినాం, దానిలో పీహెచ్డీలు ఇవన్నీ అందరూనే ఒకరుగా నా ఒక్కరి దగ్గర అందరికీ ఎదుటువంటి ఒపీనియన్ ఆయన గురించి. అయితే మేము చదువుకున్నాం కదా రికార్డ్ అసిస్టెంట్ కోర్టులో, రెండవది ఏమో ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినాడు అని చెప్తే మేమేమనుకుంటాం, చెల్లి నేనే అనుకుంటాం. మన అహంకారం అనేది ఒకటి ఉంటుంది కదా, అదొక మాయ, అదొక పొర ఉండే. ఆయన యొక్క సింపుల్ సింప్లిసిటీ అది ఇంకో పొర ఉండే. దీని నుంచి ఛేదించుకుని ఆయన నిజస్వరూపాన్ని ఆయన ఉన్నప్పుడు మేము తెలుసుకోలేదు. కానీ తర్వాత ఆ డేట్లో చూస్తే నేను పోయిన తర్వాత తెలుస్తుంది నేను ఎవడని చెప్పి రాస్తున్నాడు ఆయన. నేను పోయిన తర్వాత ఫిజికల్గా పోయిన తర్వాత తెలుస్తుంది, నేను పోయిన తర్వాత నేను ఎక్కువ ఉపయోగపడతాను మీకు, మేము ఉన్నప్పుడు అంత పెద్దగా ఉపయోగపడడం కూడా అన్నాడు. నాకు ఈ రెండు కూడా నాకు చాలా అర్థమైన పదాలు కనపడ్డాయి. ఎందుకంటే మనకు ఈ సిద్ధాంతం గురించి అవగాహన అనేది ఈ 10-12 ఏళ్లలో వచ్చినంత అవగాహన నాకు అంతకుముందు 20 ఏళ్ళలో నాకు రాలేదండి. నా వరకైతే నేను సీరియస్ స్టూడెంట్ని, చదువుకున్నాను, కానీ మనకు అంత సీరియస్నెస్ ఉండదు. ఈ తర్వాత మనకు కనబడేది ఏమిటంటే ఆయన యొక్క లవ్ అప్పుడైతే ఆ యొక్క భౌతిక కాయానికి పరిమితిపై కొంతవరకు ఉండేదో, అది ఎప్పుడైతే ఆ యొక్క భౌతిక కాయం వీడిందో పూర్తిగా ఆయనే ఉన్నాడు. ఎటు చూసినా ఆయన కనబడతాడు మీకు, ప్రొవైడెడ్ మీ మనసు కానీ మీ భగవంతుడు లోపల ఉన్నాడు, ఆ దివ్య జ్యోతి పైన కానీ మీరు కానీ మనసు లగ్నం చేసి మీ ప్రాక్టీస్ కానీ చేస్తే కరెక్ట్గా మీకు అన్ని చోట్ల ఆయన కనపడతాడు, అన్ని చోట్ల ఆయన చెయ్యి కనపడతాడు. అంతా ఆయన కార్యమే. ఇంతకుముందు మనకు ఏదో ఒక చోటికి ఉంటాం అనుకుంటాం, ఒక చోటికి కాదు అన్ని చోట్ల ఉన్నాడు. మన అనుభూతిలో వస్తున్నది మనకందరికీ తెలుస్తున్నది. ఇది గొప్ప విశేషం ఏమిటంటే, ఇప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేది విశేషమే. మీరు చూస్తారో లేదు, ఎవరైనా ఒక వ్యక్తి మహావ్యక్తి ఉంటే ఆయన ఉన్నప్పుడు చాలా గొప్పవాడు అంటాడు. ఇప్పుడు మహాత్మా గాంధీ అనుకుందాం, చాలా పెద్ద మనిషి, దేశమంతా కూడా ఆయన వెంట వెళ్ళింది. ఆయన చెప్పింది వేదం కింద జరిగింది. మొత్తం 40-45 సంవత్సరాలు మన ఆయన గురించి 10-10 సంవత్సరాలకి ఒక్కొక్క మెట్టుగా తేదా చేసేసాం. మొత్తం మొదటి కడాపుడికి పిల్లలు వచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కోండి, ఆయన వెతుక్కోవాలి మనం. అట్లా కాకుండా ఈయన ఉన్నప్పుడు ఈయన ఎక్కడ పోయలేడు, ఈయన పోయిన తర్వాత మనం అందరం కూడా ఆయన వైపు లాగబడుతున్నాం. ఎందుకు లాగబడుతున్నాం అంటే అది నిజం కాబట్టి, అది సహజం కాబట్టి. దైవ సన్నిధికి చేరడం అనేది సహజం మానవుడికి. కృత్రిమంగా వచ్చిన ఈ సంస్కృతి వల్ల మనకు కొద్దిసేపు అటు ఇటు అలజడి జరిగినా ఈ నిద్రలో ఎప్పుడైతే భగవంతుని మన సాన్నిధ్యాన్ని మనం పొందుతామో అటువంటి స్థితి ఎల్లెడలా కలిగి ఎప్పుడూ కూడా సమాధి స్థితిలో మనం ఉంటూ ఆయనతో కూడా కలిసి పనిచేయడం అనేది మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. దీని యొక్క టేస్ట్ ఇప్పుడే అనుభవిస్తున్నాం. ఇంతకుముందు మనకి ఎవరికి ఇటువంటి అనుభూతి లేదు. సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్పగా సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప స్థితులు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వరకే పరిమితమై దాదాపు 100% కూడా వాళ్ళని సమాజానికి పాటుపడే విషయంలో కానీ లేక ఇతరత్ర ఇతరులకు ఉపయోగపడే విషయంలో కానీ పెద్దగా వాళ్ళు పాల్గొనక ఏదో ఒక చోటికి రిట్రీట్ అయిపోయి ఎవరన్నా వస్తే వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పడం అనేది జరిగిందా కానీ మీలాగా నాలాగా భగవంతుని అనుభవిస్తూ దైనందిక కార్యక్రమాలు పూర్తిగా పాల్గొంటూ దైనందిక కార్యక్రమాల్లో ఈ దైవాంశని మనం చుప్పిస్తూ పనిచేయడం అనేది ఇప్పుడే జరుగుతుంది. ఇది నూతన సంస్కృతి. ఇంతకుముందు మన ధ్యానం అనేది ఒక 1 గంటకో 1 గంటకో ఇంట్లో పూజా గదికి పరిమితమైన విషయం. ఇప్పుడు 24 గంటలు మనతో కూడా కలిసి కదులుతూనే ఉంటుంది. ఈ ధ్యానము నిమగ్నత అనేది ఒకసారి కానీ మనకు కుదిరిందంటే మనకు జరిగేది ఏమిటంటే అన్ని వ్యాపారాల్లోనూ మనం ఎక్కడికి పోయినా డివినిటీ ఈజ్ మూవింగ్ అలాంగ్ విత్ యూ అన్న ఒక అవేర్నెస్ ఒకటి ఉంది. ఇది అనుభూతిలో మనకు వచ్చిన మాటే కానీ పుస్తకాలతో రాస్తే ఎవరితో చెప్తే అర్థం కాదు. అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కాస్తంత ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. అదే కాల్ ఫర్ ఎక్స్పీరియన్స్ మెయిన్ పాయింట్ ఇక్కడ మనకు. మార్చడం అనేది ఏమిటి? మనకి ఏదో ఒక గంటకు 2 గంటలకు లేకపోతే 24 గంటలు పూర్తిగా దానికే పరిమితం అయిపోయిన పని జరిగిందే కానీ 24 గంటలు భగవంతుని స్మృతిలో ఉంటూ భగవత్ కార్యక్రమాన్ని మనం చేయడం చూసే భగవత్ కార్యక్రమం అంటే ఇంతకుముందు ఏమైనా వాళ్ళు గుడిలో కైంకర్యము విశిష్టార్థ సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే మన గుడిలో కైంకర్యం చేయడము, గుడికి నీళ్లు తీసుకురావడము, లేకపోతే పూలు పుచ్చడము, లేకపోతే అలంకారం చేయడము, అంటే ఆ యొక్క గుడికి సంబంధించిన పని చేసేవాళ్ళు కానీ అన్ని విషయాల్లోనూ దైనందిక వ్యాపారాలు జరగాలి కదండి. పని చేసుకో ప్రతి ఒక్కరికి వృత్తి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా భగవంతునితో సమ్మిళితమై పనిచేయడం అనేది మొదటిసారి మన అనుభూతికి ప్రాక్టికల్ గా వచ్చింది. దీని గురించి మాట్లాడడం అనేది వ్యక్తిగతంగా ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, ఆ కుమ్మరి కథ ఒకటి ఉంది, మహారాష్ట్ర స్టోరీ. ఆయన ఎప్పుడూ కూడా భగవంతుని స్మరణ చేస్తూ ఉంటే మట్టి పిసికే పనిలో ఉంటాడు, కాళ్ళతో తొక్కుతూ ఉంటాడు. వాడు అబ్బాయి వచ్చేస్తాడు, ఆ అబ్బాయి పైన తొక్కేస్తూ ఉంటాడు. దాని తర్వాత జరిగే కదా మీ అందరూ తెలుసు, తర్వాత దేవుడే తిరిగి తెప్పించారని అనడం. దాని గురించి నేను మాట్లాడలేదు. పనిలో ఇన్ఎఫిషియన్సీ వచ్చింది, అక్కడ చేసే పనులు ఇన్ఎఫిషియన్సీ వచ్చిందని మాత్రమే మీకు పుట్టుకు తెచ్చుకున్నాను. అటువంటి ప్రయత్నం ఉండకూడదు. యోగం అంటే పర్ఫెక్షన్ ఉండాలి, కర్మసు కౌశలం, అబ్సల్యూట్ పర్ఫెక్షన్ అండ్ యాక్షన్ ఉండాలి, అప్పుడే అది యోగం. అంటే ఏమిటి? మన యాక్షన్ మనం చేస్తూ దాన్ని పర్ఫెక్ట్ గా ఉంచుకుంటూ పర్ఫెక్ట్ బీయింగ్ తో మనం ఎల్లప్పుడూ ఉంటూ రెండింటినీ కలిపి ఫ్లయింగ్ విత్ ది బోత్ ది వింగ్స్ అని ఇది అది రెండు కలిపి మనం పనిచేయాలనేది ఒక పద్ధతి కింద దాన్ని ఒక ప్రాక్టికల్ గా జరుగుతుంది, వీలవుతుంది అని మన ద్వారా నిరూపిస్తున్నాడు ఆయన. అందువల్లే మనం ప్రతి ఒక్కరూ కూడా క్యారియర్ సర్వీస్ మెసేజ్ అంటా నేను. ఎంతో కొంత ప్రతి ఒక్కరూ కూడా మనకు జరిగింది ఏమిటంటే ఆయన యొక్క అనుభూతిని మనం పొందుతూ ఆయనతోనే ఉంటూ ఆయన కార్యం అంటే ఈ కార్యం ఏదైతే చేస్తున్నామో ఆయన కార్యం అనే ఒక దృక్పథంతో మనం చేస్తాం కాబట్టి మన యాక్షన్లోనూ పర్ఫెక్షన్ ఉంటుంది. ఇదేదో వెదర్ పని నాకు తగిలిచ్చారు, ఇది లేకపోతే ఇప్పుడు నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉండేవాడి నేను. అటువంటి వెదవ ఆలోచనలు లేకుండా ఏ పని అయితే ఉందో అది భగవద్దత్తమని, అదే డ్యూటీ అని, అదే గాడ్స్ వర్క్ అని మాటలు చెప్పడమే కాకుండా చేతల ద్వారా మన వల్ల చేయించుకుంటున్నాడు కాబట్టి ఈ పదము ఇదే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమిటి, దీనికి యాక్షన్కి మన యొక్క జీవన వ్యాపారానికి మన ఉపాసనకి తేడా చూపించి ఇది వేరే అది వేరే అని చెప్పిన ఒక సాంప్రదాయాన్ని కాదని, ఇవి రెండు ఒకటే అన్న ఒక సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నాడు కాబట్టి ఇది ఈ మార్గం ఎవరికీ అబ్జెక్షన్ ఉండే అవకాశం లేదు కాబట్టి, మతపరంగా మనం మాట్లాడలేదు కాబట్టి, ఆచారాలు అనేదాన్ని మనం పూర్తిగా నిషేధించాం కాబట్టి. అంటే ఏమిటి, ఇక్కడ మన దాని గురించి మాట్లాడము. నీ ఆచారం నీకుంటుంది, ఆయన ఆచారం నాకు, దాని గురించి మనం చర్చించవలసిన అవసరం లేదు. మార్పు అదే వస్తుంది. ఈ రోజు దాన్ని మార్చేస్తామని మనం చెప్పామనుకోండి, మనం ఏదో ఔరంగజీబు లేకుంటాం, మార్చలేము. ఇది పద్ధతి మారిందని, జీవన సిద్ధాంతం మారినప్పుడు, జీవన పద్ధతి విధానం మారినప్పుడు ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలు కూడా వాటి అవే తొలగిపోతుంటాయి, కొత్తవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ముందుకు సాగేదే శ్రవంతి. మార్పు ఎప్పుడు వస్తుంటుంది. మార్పు వెనకలు ఆయన ఉన్నాడు, ఆయనే మార్పు చెంది పరిణామం చెంది వస్తున్నది అన్న జ్ఞానం మనకు వచ్చినప్పుడు ఈ భౌతిక కాయానికి పట్టుకున్న మనకు అటాచ్మెంట్ ఉండదు, దీనితో సంబంధించిన ఇతరులతో మనకు అటాచ్మెంట్స్ ఉండవు. ఎందుకంటే శ్రవంతులు కదిలిపోతూనే ఉంటుంది కానీ ఏ ఒకటి లేదనే ఒక జ్ఞానం మనకు ఉంటుంది కాబట్టి. సో అటువంటి ప్రయత్నంలో ఈ పుస్తకం మనం రిలీజ్ చేసాం. యాజ్ మసబరాడు గారు చెప్పినట్టు చాలా కాస్ట్ ఎఫెక్టివ్, ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ చేస్తున్నాం. కష్టమే చేస్తున్నాం, అందరూ వినదన్నారు కదా చేస్తారు, వేరే కలిసే కదా పోతున్నాం. ఈ ఒకరు చేస్తాడు ఆయన అంటాడు, ఒకరు చేయట్లేదు, ఒకరు చేయలేము కూడా. ఇప్పుడు ఇంతమంది కలుస్తున్నారు కాబట్టి ఇంత కదులుతుంది, లేకపోతే ఎట్లా కదులుతుంది సార్? మరి 50 రూపాయలకు వేయాలంటే నాట్ పాస్వర్డ్, పత్రిక చెయ్యాలంటే నాట్ పాస్వర్డ్. జరుగుతుంది కదా, జరుగుతున్నది అంటే ఏమిటి, అందరూ కలిసి పనిచేస్తున్నాం కాబట్టి జరుగుతుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది? ఆ కోఆపరేషన్ ఉంది, దాన్ని నేను ఎక్కువగా మీ దగ్గరికి మీరించి ఆశించను, కానీ మీరు ఇతరులకు చెప్పండి, వాళ్ళ కోఆపరేషన్ మీరు తీసుకుంటే మీరు 10 మందికి మీరు చెప్పినట్టు అవుతుంది, మీ పని మీరు చేసినట్టు అవుతుంది, అంతకంటే ఇంకా ఇంకో పుస్తకం మనం రిలీజ్ చేయాల్సింది. ఇది ఈ ఫోరంలో రిలీజ్ చేయడానికి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది లాస్ట్ వర్క్స్ ఆఫ్ మై ఫాదర్. దీనిలో అక్కడ మీరు వరదాచార్య గారి గురించి ఆలోచించేటప్పుడు ఒక వేదాంతిగానో లేక ఒక ప్రొఫెసర్ గానో ఒక ఆచార్యుడు గానో ఆలోచిస్తే అంత సరికాదు. ఆయన ఎప్పుడూ కూడా ఒక విధంగా మాట్లాడాలంటే సాధకుడు, ఏది తీసుకున్నా సాధనే. ఓ పుస్తకం చదివినా సాధనే, ఓ పుస్తకం గురించి మాట్లాడినా సాధనే. సాధనకు ఏది పనికొస్తుంది? మనకు పలు మార్గాలు చెప్పారు దర్శనాల్లో, మన షడ్దర్శనాలు ఉన్నాయి. ఎందుకని ఒకటి కాదు ఇంకోటి అవునని చెప్పి మనం చెప్పేదానికి ఏం లేదు. మా పెద్దవాళ్ళు చెప్పారు, ఇది ఫాలో చేస్తాబట్టు. ఎందుకు నీవు అద్వైతివి అంటే ఆన్సర్ లేదు. ఎందుకు రా నీవు ఇష్ట అద్వైతివి అంటే అది దానికి ఆన్సర్ లేదు. ఎందుకు నీవు యోగం చేస్తున్నావు అంటే ఏదో చెప్పి యోగం చేస్తావు. ఎందుకు న్యాయ సిద్ధాంతం అని అంటే వాడికి తెలియదు. కానీ దీని వెనకల ఆయన చూసింది ఏమిటంటే ప్రతి ఒక్క దార్శనికుడు కూడా ఆ పథంలో పోయేవాడు కూడా నిజాన్ని తెలుసుకోవాలి, ట్రూత్ని తెలుసుకోవాలి అనే ఒక తపన ఉంది వాడికి. ఆ తపన వెనకలో ఉన్న లాజిక్ ఏమిటి, వాడి కారణం ఏమిటి, దానికి దీనికి సిద్ధాంతం ఉండాలి కదా, ఏ దేనిపైన పెడతాడు. ఆరు దర్శనాలు ఉంటే ఆరు డిఫరెంట్ లాజిక్స్ వచ్చినాయి కదా మనకు అని మాట్లాడుతూ, ఎట్లాగైతే న్యూ దర్శన అని కొత్త దర్శనం అని రామచంద్రుడు పెట్టాడు, ఆయన పేరు పెట్టాడు న్యూ దర్శనం అని పెట్టాడు వాళ్ళకి. న్యూ దర్శనాక లాజిక్ కావాలి కదా, ఆ ఏడో లాజిక్ కూడా చెప్తూ ఈ ఏడు లాజిక్ల గురించి ఆయన రాసుకున్నాడు. ఒక మాకు యాక్సిడెంటల్గా మాకు ఇంట్రొడక్షన్ దొరికింది, కాకీలు వెతుకుతుంటే ఆయన ఇంట్రొడక్షన్ దొరికింది. ఇంట్రొడక్షన్ దొరకడం తోటే మిగతా లాజిక్లన్నీ కూడా ఉన్నాయని తీసి దాన్ని ఒక పుస్తకం కింద మేము ప్రచురించడం జరిగింది. ఇది రామచంద్ర పబ్లిషర్స్ నాకు చేసిన సహాయం. ఇది ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం అంటూ నేను ఎవరిని అడగలేదు. ఇది చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఉన్నది ఏమిటంటే సెవెన్ పాత్స్ టు విజ్డమ్ అని చెప్పేసి సబ్ టైటిల్ మేము పెట్టుకున్నాను. ఇక్కడ ఆయన రాసిందేమో సెవెన్ టైప్స్ ఆఫ్ లాజిక్ అని. సమగ్రంగా ఆలోచించి అంటే ఇప్పుడు సమగ్రంగా ఆలోచించే దాంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి. టోటల్ అంటే డిఫరెంట్ పార్ట్స్ దీన్ని కలిపేసేసేయడం, రెండు కలిపేస్తే ఒక సమగ్రం అవుతుంది. పది పార్ట్లు పెట్టుకుంటాం పజిల్స్ కలిపినట్టు, అట్లా కాకుండా మనకు చేతికి ఓ లాజిక్ కాలుకు ఓ లాజిక్ ఉండదు. దీని వెనక ఉండేది ఒక ఆత్మ ఉంది, ఈ ఆత్మ దీన్ని కంట్రోల్ చేస్తుంట, ప్రాణం ఒకటి కంట్రోల్ చేస్తుంట. ఒక ఆర్గానిస్మిక్ అప్రోచ్ రావాలి. ఆయన హోల్ థింకింగ్ ఈజ్ టువర్డ్స్ దట్. ఆయన ఏమంటాడంటే అటువంటి సమగ్రమైన ఆలోచన పద్ధతి, అటువంటి లాజిక్ రామచంద్రుని దర్శనంలో వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ పుస్తకాన్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఐ మస్ట్ మేక్ ఇట్ వెరీ క్లియర్. కానీ దీనికి దానికి ఉన్న సంబంధం అది ఉంది, ఇన్హరెంట్ సంబంధం అది ఉంది. లాజిక్ కావాలి కదా, దేనికైనా కానీ ఏ కారణం వల్ల చేస్తున్నాం, ఎందుకని ఈ సిద్ధాంతం అనే మాట వస్తుంది. థియరీ ఆఫ్ నాలెడ్జ్ అని సబ్జెక్ట్ ఏమిటంటే మీకు థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఎలా వస్తుంది, ఏ బేసిస్ లో వస్తుంది అనేది. ఏమిటి, మనం చూసేదంతా నిజమా, చూడండి లేదా అంటే మనం ఇప్పుడు చూసేదంతా నిజం కాదని మనకు తెలుసు. బికాస్ లాట్ ఆఫ్ సినిమా వి సీ ఇట్ ఇస్ నాట్ ట్రూ, వి సీ కదా, నో డౌట్ అబౌట్ సీయింగ్ సినిమా. అది చూడండి, ఇప్పుడు ఎక్స్ఎల్ లాంటివి ఉన్నాయి కదా, చూడనివి అవి ఉన్నాయి, చూడనివి నిజం ఉన్నాయి, చూసినవి నిజం కావు. సో ప్రత్యక్షం మనకి ఏదైతే మనం చాలా వరకు చెప్తుంటాం, మనకు కనబడలేదు కాబట్టి అది నిజం లేదు అని చెప్పడం అనేది కరెక్ట్ కదా. నా అనుభవంలోనికి రాలేదు కాబట్టి నిజం లేదని చెప్పడం అది కరెక్ట్ కాదు. మనకు బేసిక్ గా మనకు ఏమిటి, ఇక్కడ వచ్చి అక్కడే కొత్త లాజిక్. వీళ్ళు ప్రాణాహుతికి లాజిక్ చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దాని వెనక ఉన్నది దైవ సంకల్పం. దైవ సంకల్పానికి కారణాలు ఉండవు. నిన్నెవరో ప్రశ్న వేశారు గ్రేస్ గురించి, అడిగారు గ్రేస్ గురించి చెప్పండి అని. గ్రేస్ గురించి చెప్పే అవకాశం ఎవరికి ఉండదు, కృపకి కారణాలు ఉండదు కదా. కృపకి కారణాలు ఎట్లా చెప్పం, కారణాలు అంటే అది కృప కాదు, అది కార్యకారణ సిద్ధాంతం ఉంటుంది. ఒక కర్మ దానికి ఒక ఫలము. ఇది ఏ ఫలమైతే భగవంతుని కృప చేత వస్తుందో దానికి కారణం ఏముంది, ఏమి లేదు. నేను పలుమార్లు చెప్తుంటాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మనం కుక్క పిల్ల పెంచుతాం, బయట పంపిస్తాం, మన ఇంటి లోపల ఉంటాం, తలుపులు వేసేసాం, అది వచ్చి తలుపు కొట్టుతూనే ఉంటుంది పాపం. అది కొట్టినంత మాత్రం తలుపు తరుచుకోరు కదండి, అది కొట్టినంత మాత్రం తలుపు తరుచుకోరు. వీడి యజమాని వచ్చి తలుపు తెరిస్తే అది వస్తుంది. అది కొట్టడం తప్పదు, అది మన సాధన. చేసేది ఆయన కృప, దానిపైనే మన బతుకంతా డిపెండ్ అయ్యి. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు కేకలు వేసినా మనం మనపైనే కదా, దానివల్ల దానికి తలుపు తెరవడానికి సంబంధం లేదు. సరే తప్పదు, ఇది చేస్తేనే అక్కడ అటెన్షన్. ఇట్లాగే కృపకు కారణం ఉండదు, కారణం ఉందేమో అనుకుంటాం, ఇది హేతువేమో అనుకుంటాం. అందుకే వాడు అటువంటి రాగంలో వాడాడు, వాడికేమో తలుపు తెరిచావు, నా నీ అదే అంతకంటే మంచి రాగంలో వాడుతున్నాం కదా, నాకు ఎందుకు తెరవు అంటే తెరవడం, అది ఆయన ఇష్టం, నీ ఇష్టం ఏముందండి. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తే వచ్చింది కదా, నేను కూడా ప్రయత్నం చేస్తే నాకెందుకు రాలేదంటే రాదు. ఎందుకంటే నీ ప్రయత్నం, ఆ ప్రయత్నం పైన అది రాలేదు, నీ ప్రయత్నం పైన రాదు. ఎప్పుడు వచ్చినా మన స్థితికి, ఆధ్యాత్మిక స్థితి మాత్రం ఆయన అనుగ్రహం పైనే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాణాహుతి అటువంటి అనుగ్రహం. అంటే ఏమిటి, మీరందరూ కూడా నాతో కలిసి రండి అయ్యా అని చెప్పి అనుగ్రహం ఆయన తీసుకోవచ్చాడు. ప్రహ్లాదీ తీసుకొచ్చాడు, భగవంతుడి నుంచి తీసుకొచ్చి, ఇదైతే నువ్వు జయవాలయ నువ్వు, లేకపోతే ఎట్లా వాళ్ళంతా చెడిపోతున్నారు కదా, నువ్వు లోపల ఉండిపోయి వాళ్ళకి తెలియ కనబడు అంటే నువ్వు తెరిపిస్తూ నీ సహాయం చేయి, నేను సహాయం చేస్తాను అన్నాడు. ఆ మాట తీసుకున్నాడు ఆయన, ఆ మాట తీసుకున్నాడు. కాకపోతే మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు ముందు మనకంటే గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు. మన చేసే సాధన మనకు తెలుసు, మనకంటే ముందు ఉన్నవాళ్ళు 25 సంవత్సరాల ముందు కానీ 200 సంవత్సరాల ముందు కానీ చరిత్ర చరిత్రలో చూస్తే మనకంటే చాలా గొప్ప భక్తులు ఉన్నారు. మన భక్తి అంటే మన తెలియదు. మన ఇంత మరి స్పందన ఎక్కడి నుంచి వస్తుంది, దైవ స్పందన అంటే అది దైవ కృపని లాలాజీ మహారాజ్గా తీసుకురాగలిగినారు. కారణం కనబడదు దీంట్లో తిరిగి, ఈ నిండు తీసుకురామని అందుకే నాకు అర్థం కాదు. అందుకనే గ్రేటెస్ట్ పర్సనాలిటీ అంటారు. అటువంటి తనకు తన గురించి కాక ఇతరుల గురించి భగవంతుడితో ప్రార్థన చేసి ప్రాణాహుతిని తిరిగి మన వైపు మళ్లించగలిగినాడనంటే అది చిన్న కార్యం కాదు. భగవత్ కృపను ఒక విధంగా మన కొరకు ఆయన కోరినాడయ్యా, ఆయన గురించి ఆయన కోరుడు నాకు అర్థమైంది. మనం కోరుతాం మనకు వస్తాయి, రావచ్చు. నువ్వు తలకింద నిలబడి తపస్సు చేసినావు, నీటిపై నిలబడినావు, లేకపోతే నిప్పుపై నిలబడ్డావు, నిరుజి చేస్తే వచ్చింది సంతోషం, వచ్చింది రాదు, వస్తే కూడా సంతోషం. అదేంటి, మన ప్రయత్నము మనం భగవంతుని యొక్క దృష్టి మన వైపు మనం మళ్లించుకోగలిగినామని చెప్పి ఒక తృప్తి, ఒక సాధన యొక్క సాఫల్యం కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ కేసులో ఈయన ఏం చేశాడంటే, లాలాజీ మహారాజు గారు భగవంతుడికి మన గురించి మాట్లాడి, ఈ మానవాళి చెడిపోతున్నదయ్యా, దీన్ని నువ్వు వాళ్ళ హృదయంలో కూర్చుని అస్తమానం లోపల ఉంటే ఎట్లా, నువ్వు కాస్త బయటపడు అని అంటే, నువ్వు కాస్త గాలివుడు ప్రాణాభుతి చేయి అంటే అదే కదా, గాలివుడు నీకు నేను తెలుగు చెప్తున్నా, తమాషా చెప్తున్నాను, దూడు అంటే ఆ ప్రజలింపు చేయి, అదే నేను కూడా చేసుకుంటాను అంటే నువ్వు అపనేది చేయి. సరే నేనే కాదు, నా ద్వారా కూడా 10 మంది చేయిస్తానని చెప్పేసి బాబూజీ గారు వచ్చారు. లాలేజీ గారికి దగ్గర పరికి మొత్తం మనలాంటి ప్రసెప్షన్ లేదు. మేము పోయిన సంవత్సరం ఇద్దరు ముగ్గురు కలిసిపోయినాం లాలేజీ గారి గురించి, ఎవరన్నా దొరుకుతాడేమో, పాతకాలం పుస్తకాలు ఏమైనా దొరుకుతాయో అయిందని ప్రయాస వ్యర్థమైందని చెప్పను, కానీ మాకు వచ్చిన నాలెడ్జ్ మాకు వచ్చింది. ఏమి తెలిసిందంటే, ఆయనే ఆది గురువు అయినా అక్కడ మనకు ఏమీ కనపట్టలేదు. సమాధికి పోయినాం, వాళ్ళ ఇంటికి పోయినాం, ప్రేయర్ చేసుకున్నాం, కానీ అక్కడ మనుషులు లేరు. దీని గురించి అడిగితే ప్రాణాభూతి గురించి కానీ సిస్టమ్ గురించి అంతా అంతా షాజాన్పూర్లో చెప్తారండి, మేము చెప్పమన్నాడు. సరే లేదా, మేము అక్కడి నుంచి వచ్చామని చెప్పి షాజాన్పూర్కి మా తిరుగు ప్రయాణం చేసుకుంటాం. ఇప్పుడు షాజాన్పూర్లో ఎందుకు ఉన్నాడంటే, ఆయన ఏదైతే మన వైపు మళ్లించాలని కోరిక చేసి భగవంతుడి దగ్గర నుంచి వరం పొందాడో, అట్టి వరాన్ని తన వరకు మాత్రమే పరిమితం చేసుకోకుండా చాలా బాబాజీ గారు ఏం చేశారంటే, పలుమందిని తయారు చేసి ఒక స్థితికి, ఆధ్యాత్మిక స్థితికి తీసుకువచ్చి ఇతరులకు మీరు సహాయపడండి అనే ఒక కర్తవ్యాన్ని బోధించాడు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రాణాహుతి ఏదైతే లాలాజీత్ భగవంతుడి దగ్గర నుంచి మనకు తీసుకొచ్చారో అది మన అందరి అనుభవంలో కూడా మనకు వస్తుంది. దీనికి లాజిక్ అంటే, లాజిక్ ఇంపీరియన్స్ అంటారు మా ఫాదర్, ఎక్స్పీరియన్స్ కాదు ఇంపీరియన్స్. నీకు మనసులో అనిపించాలి, నీకు అనుభవంలోకి రావాలి, అనుభవంలో వచ్చింది అనుభవం లాజిక్. ప్రత్యక్షం అనేది పర్సెప్షన్, అనుమానం అనేది ఇన్ఫరెన్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బీ ఈజ్ ఈక్వల్ టు సి, దర్ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అనేది అనుమానం. అది ప్రత్యక్షం కాదు, బుద్ధి ఉపయోగం చేసి అనుమానం అంటాం దీన్ని. అనుమానం అంటే సందేహం అనే కాదు, అనుమానం అంటే ఒక దానిపై ముందు పని. మూడోది ఉపమానం. అట్లా జరిగింది అప్పుడు అందువల్ల ఇప్పుడు ఇక్కడ జరగవచ్చు. ఇదే పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అది ఉండవచ్చు అనేది ఉపమానం. అది నాలుగవది ఏమిటి అంటే మాకు వచ్చేది శబ్దము లేక ఆప్తవచనం. పెద్దవాళ్ళు చెప్తున్నారయ్యా, పెద్దవాళ్ళు చెప్పిన తప్పు కాదు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ గానే ఉంటుంది, వాళ్ళ అనుభవం ద్వారా చెప్తున్నారు, వాళ్ళు తెలిసి చెప్తున్నారు కాబట్టి. ఇది నాలుగు అంటే ఈయన ఐదవ ప్రమాణమైన ఇంపీరియన్స్ తీసుకొచ్చింది. భగవంతుడిని అనుభవంలోకి నీవు తీసుకురావచ్చు, భగవద్ైక్యత అనేది ఏదో ఒకటికి ఎప్పుడో నానా అవస్థలు పడి పలు సంవత్సరాలు సాధన తర్వాత పొందేది కాదు, నీకు భగవంతుని టచ్, భగవంతుడితో కలయిక సంబంధం కల్పించడం అనేది ప్రాణాహుతి ద్వారా వీలవుతుందనేది మనకు తెలుసు. ఎట్లాగా హౌ డూ యూ నో దట్ యువర్ గాడ్ ఇన్ టచ్? అక్కడే మనం చాలా మంది సాధనలో పొరపాటు చేసేది ఏమిటంటే కొద్ది సెకండ్లు కానీ నిమిషాలు కానీ మనకు మనస్సు ఒక నిష్కర్మశమైన ప్రశాంతమైన శాంతి స్వరూపమైన మనకు స్థితి మనం పొందుతాం. కొద్ది సెకండ్లే ఉంటుంది, కొద్ది నిమిషాలు ఉండొచ్చు, కానీ భగవంతుడు శాంతాకారం అని చెప్పిన మాటలు కానీ మనం కానీ అర్థం చేసుకుంటే ఆ సమయంలో మనము భగవంతునితోనే ఉన్నామనే జ్ఞానం కానీ మీకు కలిగితే మీరేం చేస్తారు, మీ ధ్యానాన్ని దాని ధ్యానం పైన మనసుని ఎక్కువ మళ్ళిస్తారు. అంటే నిరంతరం 24 గంటలు ధ్యానం చేస్తామని కాదు, మన ధ్యానం చేసేటప్పుడు ఈ అణకువతో ఇది ఈ సహాయం మనకు ఉందనే జ్ఞానంతో తీవ్రతతో ఒక విధమైన సంకల్ప బలం పెట్టుకుని మీరేం చేస్తారంటే మీ సాధన తీవ్రతరం చేసుకుంటారు. తీవ్రతరం అన్న మాటకి మనం సాధారణంగా ఏమన్నా 1.5 గంటల నుంచి 5 గంటలు చేశాడు, అది తీవ్రతరం కాదండి, ఓన్లీ సమయాన్ని పెంచేది. 5 గంటలు ఎదురు ఆలోచిస్తుండొచ్చు, 24 గంటలు చేయొచ్చు, 24 గంటలు ఎదురు ఆలోచించచ్చు, తప్పు లేదు. కొంతమంది నా దర్శనంత వరకు వాళ్ళకి నా సాధారణ 4-5 గంటలు పడుతుంది పూజ అంటారు. ఏమిటి, వివిధమైన స్తోత్ర పాఠాలు చెప్తుంటారు, అది ఒకదానికి ఒకటి పొంతన లేకుండా విష్ణువుతో మొదలెట్టి లలితా సహస్రనామంతో ఏం చేస్తారు. దీనికి దానికి పొంతన ఉందా లేదా, ఈ భావన సమైక్యత ఉందా లేదా అనేది వాళ్ళ జ్ఞానం అక్కర్లేదు, అటువంటిది ఏమి లేదు. దాని పుస్తకం చెప్పాడు కదా, అది కూడా యాడ్ చేయి. ఇటువంటి ఆలోచనలతో మన పూజాగ్రహాలు కూడా అట్టే తయారైనాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక దేవుడు ఉండేది పాపం, ఇప్పుడు మనకు ఒక దేవుడు ఫోటో సరిపోలేదు. అది ఫోటో కాదనుకోండి, ఎవరు చిత్రకారుడు గీసిన బొమ్మ, ఆ బొమ్మ మనం పెట్టుకోవాలి, అది ఒకటి సరిపోదు మనకు. ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి పక్కన, ఆంజనేయ స్వామి పక్కన, శక్తి ఇటు పక్క, మనకు ఈ ఆనందాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా ఆనందంతో ఉంటారు వాళ్ళు, వివేకానందుడితో స్టార్ట్ అయితే ఇప్పుడు మనకు పలు ఆనందాలు ఉన్నారు. వాళ్ళ పేర్లు మన ముందు చెప్పుకోవచ్చు, వివేకానందుడు అయితే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన పూజార్హుడు కాబట్టి అని పేరు చెప్పుకున్నా. పూజార్హత లేకపోయినా చాలా మంది గోడల్లోకి ఎక్కారు, ఇప్పుడు వాళ్ళ ఇష్టం. ఎందుకంటున్నానంటే దాంట్లో భావ సమైక్యత కూడా ఉండదు. మీరు ధ్యానం దేనిపైన చేసినట్టు, పూజ దేనిపైన చేసినట్టు అంటే వాడికి తెలియదు మనకు తెలియదు. ఎక్కువ మాట్లాడితే ఏమి సార్ ఇట్లా అంటారా మీరు అంటారు, నాకు కించపరుస్తారు. కించపరిచే ఉద్దేశం ఏది లేదు, ఏ ఒక్కరైనా నమ్ముకున్న సంతోషమే. ఏ ఒక్కరిపైన నమ్మకం లేదు కాబట్టి అందరిని పెట్టారు అక్కడ. ఇప్పుడు ఎవరిపైన ఒకరిపైన నమ్మకం ఉంటే ఈ బాధ ఉండదు, ఎవరిపైన నమ్మకం లేదు కాబట్టి అన్ని జరిగిపోతాయి అక్కడ గోడకి. ఏమన్నా అంటే చాలా గొప్పగా పెట్టాం సార్ మా పూజ గృహం, నన్ను ఒక రోజు తీసుకెళ్లారు. దాంట్లో ఆయన ఆంజనేయ భక్తుడు, మనం ఉన్నాడు లేదు తెలియదు, ముందు ఇక్కడే ఒక ఆఫీసు పనిచేసేవాడు, వాళ్ళ ఇంటికి రమ్మంటే పోయినాను, ఏదో హనుమంతుడి భక్తుడు అని చెప్పి సరే లేని పోయినాను, మా పూజ గ్రహం చూడండి సార్ నాకు తెలియదు చూద్దామని. నేను అనుకున్నాను ఏదో ఒక పూజ ఫోటోని గిట్టు పెట్టుంటారు, లేకపోతే ఏదో విగ్రహం పెట్టిన వాళ్ళు. గోడ నిండా ఉన్నాయి, వివిధ ఆకారాల్లో ఉన్నాయి ఆంజనేయ స్వామి గోడ నిండా, 4 గోడలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని పెట్టి దేనిపైన ధ్యానిస్తామంటే అన్నింటికీ ఒకదే బుట్టు పెట్టేసే టైం అయిపోయింది కదా సార్, నాకు ఆయన చేసే పూజ ఏమిటంటే అన్నింటికి గుట్టు పెట్టేస్తాట, అన్ని గుట్టుగా టైం అయిపోయాడు, 4 గంటలు అయిపోతాను ఇంక టైం వేస్తారు, ధ్యానానికి టైం వేస్తారు, ఇదే దీనికి అయిపోయింది కదా సార్ నాకు. ఇట్లా ఉంటాయి మనం చేసే పనులు. అట్లా కాకుండా భగవద్ ఐక్యత అనేది మనకు అనుభవంలోకి తీసుకువచ్చి ఇదేదో భగవంతుని సామీప్యము, భగవత్ సామీప్యం అనే దాన్ని ఇంతకుముందు మనకు అనుభవంలోకి ఎవరికి రాలేదు. ఇది సామీప్యత, సారూప్యం మనం పొందలేదు, సాయుధ్యం పొందలేదు మొదటి రోజు కరెక్టే, కానీ సామీప్యత మీరు కాదని లేరు. ప్రాణాభూతి ద్వారా మీ అనుభూతికి వచ్చేది ఏమిటంటే, అనుభవానికి వచ్చేది ఏమిటంటే ఈ సామీప్యత, భగవత్ సామీప్యత మీకు కలుగుతుంది కాబట్టి మీ మనసు నిశ్చల స్థితికి వస్తుంది. కొద్ది సెకండ్లే కావచ్చు, ఆ కొద్ది సెకండ్లు కానీ ఎంత అవస్థ పడ్డారో మీరు తెలుసుకోవాలంటే ట్రెడిషనల్ బుక్స్ చదవని తెలుస్తుంది, అదే దానివల్ల వచ్చే ఉపయోగం. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ ఒక సెకండ్ కానీ అని మనం తెలుస్తుంది. అది మీరు కానీ మేము చెప్పింది ఆప్తవచనం అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు దానిలో వేస్ట్ చేయటం. మేము చెప్పింది ఆప్తవచనం కాదనుకుంటే మీరు ఏం చేస్తారు, డెఫినెట్గా మీరు చదువుతారు, చదివి తెలుసుకుంటారు, ఏం తెలుసుకుంటారు, ఇంకేం తెలుసుకోరు. ఫైనల్గా అంతవరకు నేను గ్యారంటీ చెప్పలేదు. ఈ పుస్తకాలన్నీ మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ సెకండ్ కెనే సులభంగా ఇచ్చేస్తున్నాను నేను, అందుకని నా యొక్క వాల్యూ మీకు తెలియట్లేదా మహానుభావులు అన్న విషయం ఆయన బాబుజీగా నేర్చేవారు. నేను ఈజీగా చెప్పేస్తాను, అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తాను, అందుకని నన్ను ఎవరు లక్ష్య పెట్టలేదు అనండి. పోనీ అటువంటిప్పుడు ఈ మాత్రం బాధపడేందుకు మహేష్ మరి మీరు కూడా కరెక్ట్ చేసుకోవచ్చు, డాపర్ని యాడ్ చేస్తానండి. అదే ఒక టాప్లో ఉంది, మీరు చదవండి, నమాజ్గా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఆయన క్వశ్చన్లు వేస్తుంటాడు, ఆయన ఆన్సర్ ఇస్తుంటాడు. ఫ్రీగా ఇవ్వకూడదు, దానికి వాల్యూ ఎవరు తెలియట్లేదు. సౌలభ్యం ఎప్పుడైతే ఎందుకంటే భగవంతుడు చాలా సులభుడు, సౌలభ్యుడు సులభం కావడం తోటే వీళ్ళు ఎవరికి లక్ష్యం లేకపోయింది. లక్ష్యం లేకపోతే ఏం చేసేవారు మనం అందరం లక్ష్యం చేయకుండా లోపల చేసి తలుపు వేసి మూసేసాం, లోపల పోయిన పనులు చూసుకోమని. సౌలభ్యమైన ప్రాబ్లం అదే అన్నాడు. ది నియర్నెస్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ది మెయిన్ రీజన్ వై వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఆయన. లోపల వండి మనతోనే వండిపోయినాడు కాబట్టి ఆయన గురి మనకి వెళ్ళే దూరంగా పెడితే కొండపైన పెడతాడు, హిమాలయాల్లో ఉన్నాడు, బుద్ధి మీద కొండపైన ఉన్నాడంటే బతికించుకుంటూ పోతున్నాయి. సులభము తర్వాత మనకు ఆయన సామీప్యం అనేది రెండూ కూడా అప్రూవ్ చేసే సిద్ధాంతం. రామచంద్ర సిద్ధాంతంలో మీరు తెలుసుకునేది అనుభవంలో వచ్చింది రెండు బేసిక్ గా. ఇవి రెండు కానీ గట్టిగా అర్థం చేసుకుని మీరు కానీ విచక్షణ కానీ మీరు డెవలప్ చేస్తే దీన్ని వదులుకోరు మన ఎవరు దాన్ని వదులుకొని సర్దుకు సిద్ధంగా లేము. ఇటువంటి ప్రయత్నమే మీరు ఇతరులతో కూడా చేసి వాళ్ళను కూడా భగవత్ సామీప్యానికి తీసుకువెళ్ళే గురుతరమైన బాధ్యత మనందరిపైన ఉందని మాత్రం మీకు మనవి చేస్తూ విరమించుకుంటాం.